Sharingan.
సర్వగత అవతార నిత్య సందర్శనం కలికి అవతార ప్రాకట్యం అనే మాస్టర్ గారు ఇచ్చిన ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రిందటి రెండు క్లాసుల్లో గాయత్రి మంత్రం చేయటం వల్ల అవతార ప్రాకట్యానికి ఏమిటి సంబంధం, గాయత్రి మంత్రానికి అవతార ప్రకటనకి ఏమిటి సంబంధం అనే దాంట్లో కొన్ని విషయాలు మాస్టర్ చెప్పిన మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మొదటిది ఏంటంటే, మొదటి దీక్ష ఇచ్చినప్పుడు గాయత్రి మంత్రంలో మొదటి పాదం ఏదైతే ఉందో తత్ సవితుర్ వరేణ్యం, శ్రేష్టమైన వరించదగినది ఏదైతే ఉందో ఆ సవిత అది, దాన్ని వరించమన్నారు. కాబట్టి ఈ సృష్టి మొత్తంలో శ్రేష్టమైనది ఎవరంటే గురువే. సృష్టి మొత్తానికి అతి శ్రేష్టమైనది ఏంటంటే గురువు. ఎందుకంటే గురువు మనకు ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి, మన స్వస్వరూపాన్ని మనకు దర్శింపజేయడానికి మనల్ని నడిపిస్తాడు కాబట్టి. ఇంతకీ గురువు అంటే ఎవరు? నారాయణో గురు, సాక్షాత్తు నారాయణుడే గురువు, గురువే నారాయణుడు. ఇక్కడ గురువు నారాయణుడు అన్నారు, మరి గురువు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారంటే పదాలు తేడా అంతే. పరబ్రహ్మం అన్నా, పరమేశ్వరుడు అన్నా, మహావిష్ణువు అన్నా, నారాయణుడు అన్నా ఒకటే. నారాయణుడు అంటే భాగవతంలో మూడు ఉపాసనలు ఉంటాయి, వాసుదేవ ఉపాసన, దానికంటే ముందు విష్ణు ఉపాసన, విష్ణు ఉపాసన, వాసుదేవ ఉపాసన, నారాయణ ఉపాసన. విష్ణు ఉపాసనలో ఏంటంటే వస్తువులు కనిపిస్తున్నవన్నీ రూపాలు ఏవైతే ఉన్నాయో, మన కంటికి కనిపించేవి ఏవైతే ఉన్నాయవన్నీ అంటే ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మానవులు, వీళ్ళందరినీ కూడా ఏమేమి చూస్తున్నావు, అన్నీ భగవంతుని రూపాలు అని మొట్టమొదట దృఢంగా మనం మనసులో నిశ్చయం చేసుకోవాలి. మన ఎదురకుండా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, పిల్లి వెళ్తుంటే అదే జరుగుతుంది, లేదా కాకి అరిస్తే ఇలా అవుతుంది. ఆ కాకి రూపంలో భగవంతుడు మనకు ఒక సందేశం ఇస్తున్నాడని తెలుసుకోవాలి, అంతే తప్ప మూఢనమ్మకం అని తిట్టకూడదు. ఓ పిల్లి ఇలా వెళ్తుంటే మీ పనులు అవుతాయి లేదా అవు అని చెప్పారనుకోండి, తప్పదు టెస్ట్ చేసి చూసుకోవచ్చు. చూసుకుంటే మంచిదైంది అనుకోండి, యాక్సెప్ట్. అదర్వైజ్ డిస్కార్డ్ ఇట్. ఈజిప్షియన్స్ పిల్లిని పక్కన పెట్టుకుని సాధన చేస్తారు. ఈజిప్షియన్స్ పిల్లిని పక్కన పెట్టుకుని ఎందుకు సాధన చేస్తారంటే, పిల్లి కళ్ళు రాత్రిపూట చూడగలుగుతాయి. అట్ ది సేమ్ టైం పిల్లి కళ్ళల్లో చంద్రుడి కళలు ఉన్నట్టుగా కళలు ఉంటాయి. అందుకని చంద్రుడి యొక్క ఆ కళల్ని పట్టుకునే దానికి ఒక సింపుల్గా, అంటే ఒక హీటర్ పక్కన కూర్చున్నాం అనుకోండి, మనకు వేడి ఎలాగ అందుతుందో అలాగే చంద్రుడికి సంబంధించిన జ్ఞానం అందటానికి పిల్లిని పక్కన పెట్టుకునే వాళ్ళు సాధన చేస్తారు. పిల్లుల్ని పెంచుకోవడం, పక్కన కూర్చోబెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, అది పిల్లిని ఎదుర్కొండా కూర్చోబెట్టుకుని దానికి చూడటం, ఇలాంటివన్నీ ఆ కళ్ళల్లో ఉన్న చంద్ర కళల్ని ప్రతిబింబించే శక్తి పిల్లికి ఉంది కాబట్టి అలాంటి కళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కోవచ్చు, తప్పేం లేదు. అక్కడ ఆ రూపంలో భగవంతుడు ఉన్నాడు అనుకోవాలి, అంతే తప్ప అది పిల్లి అనకూడదు. షిరిడి సాయి సచ్చరిత్రలో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది, భోజనానికి రండి అంటే ఆ నేను వస్తానంటే వాళ్ళ ఇంటికి కుక్క వస్తుంది, కుక్కను తరిమేస్తాడు. అక్కడికి వెళ్తే అదిగో కుక్కలాగా నేను వస్తే దాంట్లో నన్ను చూడలేదు అని కదా, నువ్వు అన్నం పెట్టకుండా తరిమేస్తావు, ఆకలేస్తోంది అంటాడు సాయి. అది విష్ణు ఉపాసన. విష్ణు ఉపాసన అంటే అన్ని రూపాలు, అన్ని రూపాలు ఏవైతే ఉన్నాయో అన్ని, అది ఏదన్నా అవ్వచ్చు, మనకు అసహ్యం కలిగించే రూపం అవ్వచ్చు, నువ్వు అసహించుకోకూడదు, అది విష్ణువే అంటే భగవంతుడే, రూపానికి సంబంధించినంత వరకు అనుకో. తర్వాత వచ్చేది వాసుదేవోపాసన. కొంచెం కష్టం ఇది. వాసుదేవోపాసన అంటే మనం చూస్తున్న ఏదైనా సరే దాంట్లో వసించేవాడు అని అర్థం. పెన్ను పట్టుకున్నాం అనుకోండి, పెన్నులో ఇంకు లోపల ఉంటుంది కానీ కనపడదు, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్నదైతే కనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే పెన్ను లోపలే ఉంటుంది, ఇంకు ఉంటుంది కానీ ఇంకు ఉంటుందని తెలుసు, కనపడదు, రాస్తూ ఉంటుంది. అలాగే రీఫిల్ ఉంటుంది, రాస్తూ ఉంటుంది, కనపడదు. అలాగ ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు, వసిస్తూ ఉన్నాడు, కనపడ్డు. వసించాడు కాబట్టి వాడు పనులు చేయగలడు. ఆ భగవంతుడు మనిషిలో వసిస్తున్నాడు కాబట్టి, జంతువులో వసిస్తున్నాడు కాబట్టి, ఒక చెట్టులో వసిస్తున్నాడు కాబట్టి, ఒక ఖనిజంలో వసిస్తూ ఉన్నాడు కాబట్టి, వాటి ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. అవి ఆ ధర్మాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు పనిచేస్తుంటాయి? ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన పక్కకు తప్పుకున్నాడు అనుకోండి, ఆ ధర్మాలు ఏం పనిచేయవు. మనిషి ఎంతో గొప్పవాడైనా లోపల ఉన్నవాడు పక్కకు తప్పుకుంటే అక్కడ ఒట్టి శరీరం ఉంటుంది తప్ప ఏం ఉండదు, శవం కాస్త శవం అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా శరీరంలో వాడు ఉన్నంతకాలమే ఆ శరీరానికి గౌరవం కానీ వాల్యూ కానీ ఏదైనా ఒకసారి పక్కకు తప్పుకుంటే ఆ రోజు వరకు నా నాయని, నా తండ్రి, నా బిడ్డ నెత్తిన పెట్టుకున్న వాళ్ళు కూడా దూరంగా ఉంటారు. అది అందరూ మనం చూస్తూనే ఉంటాం. ఆ వాసుదేవుడు ఉండటం అన్నిట్లోనూ ప్రతి దాంట్లో ఉన్నాడు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. ఈ జ్ఞానం సుదుర్లభం అంటే లభిస్తుంది కానీ కష్టపడితే కానీ రాదు. మనకు శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది, గంధద్వారాం దురాధర్షాం నిత్యవృష్టాం కరీషిణి ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయం దుర్ధర్షాం అని ఉంటుంది. గంధద్వారా దురాధర్షం అంటే అక్కడ కష్టపడి సంపాదించాల్సిందని అర్థం. గంధద్వారాం అంటే మనం అమ్మవారికి కానీ ఎవరైతే వారు గంధం రాసేటప్పుడు చదివే మనకు ఇలాగా వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అనేది ఎందుకు చెప్పారంటే, ఈ వాసుదేవుడే అందరిలో ఉంటే ఆయన ఉన్నాడు కాబట్టి గుణాలు ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకోవాలి తప్ప ఆ వ్యక్తి మీద మనం కోపం తాపం తెచ్చుకోకూడదు. గుణాగుణేషు వర్తంత ఇతిమత్వా నసజ్జతే అని చోట చెప్తాడు గీతలో ఒక చోట. అవి గుణాలు పనిచేస్తున్నాయి తప్ప లోపల ఉన్నవాడు కాదు, ఆయన ఊరికే అలా ఉన్నాడు. లోపల కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది, అదేం చేయదు, లైట్ వెలుగుతుంది. లోపల కరెంట్ పాస్ అవుతుంటుంది, కంప్యూటర్ పనిచేస్తుంది. లోపల లైట్ కరెంట్ పాస్ అవుతుంటుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని మనం ఆపేసాము అప్పుడు ఏవి పనిచేయవు, అన్నీ ఉంటాయి కానీ ఏవి పనిచేయవు. అలాగే మనుషులు, జంతువులు, వృక్షాలు, ఖనిజాలు అన్నింటిలో కూడా ఆ వాసుదేవ రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అవి వాటి వాటి పనులు చేస్తాయి, లేకపోతే చెయ్యాలి. ఆ శక్తి అంతా ఆయన ద్వారా వస్తుంది. ఇది దాటిన తర్వాత నారాయణోపాసన. నారాయణోపాసన అంటే ఈ సృష్టిలో ఎక్కడైనా ఉండగలం, ఎక్కడైనా అంటే సృష్టి మొత్తంలో ఉండొచ్చు. దీనికి మనకు చాలా బాగా తెలిసిన ఎగ్జాంపుల్ భారతంలో ద్రౌపదీదేవి వస్త్రాభరణ జరుగుతున్నప్పుడు స్వామి వెళ్ళి ఆవిడికి చీరలు ఇచ్చి రక్షిస్తాడు. ఆ సంఘటన అప్పుడు ఒక్కసారిగా ఆయన అంతవరకు ఆయన రుక్మిణీదేవి లేదా సత్యభామ వీళ్ళతో ఉన్న తటాలు లేచి వెళ్ళిపోతాడు. అది భారతంలో ఉంటుంది, అలా భాగవతంలో ఉంటుంది. అది నారాయణ ఉపాసనలో ఉన్నవాళ్ళు ఎక్కడ భక్తులు పిలిస్తే అక్కడికి ఆ క్షణంలో వెళ్ళి ఆ సంఘటనలన్నీ కావాల్సినవన్నీ సర్దుబాటు చేసి రక్షించాల్సింటే రక్షించి అవన్నీ చేసేసి వస్తుంటారు. మనం లాహిరి మహాశయ జీవి చరిత్రలో చూడొచ్చు, సాయి జీవి చరిత్రలో చూడొచ్చు, గురువుగారి జీవి చరిత్రలో చూడొచ్చు. అలాగే మహాత్ములు అందరిలో ఈ లక్షణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నారాయణు గురువు ఆ స్టేజ్కి వెళ్తారు. ఇవి నారాయణ గురువు అంటే అది. కాబట్టి గురువు అంటే నారాయణ గురువు అంటే విష్ణువు కాకుండా వాసుదేవుడు కాకుండా నారాయణ స్థితి ఏదైతే ఉందో దాన్ని గురువు అంటారు. నారాయణ సమారంభం శంకరాచార్యమ తస్మాత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా అని చాలా మంది గురువుకి నమస్కారం పెట్టేటప్పుడు మొట్టమొదటి చెప్పేది నారాయణ సమారంభ, నారాయణతో మొదలుపెట్టి శంకరాచార్యమ. మనకు ప్రస్తుత కాలంలో మళ్లీ అద్వైత సిద్ధాంతం చెప్పి సనాతన ధర్మాన్ని స్థాపించిన ఆయన శంకరాచార్యులు వారు. కాబట్టి మొదట నారాయణుడు, తర్వాత శంకరుడు, తర్వాత నా గురువు అని మూడవ గురువుగా మన గురువుని, మన ఇమీడియట్ గురువుని చెప్పుకుంటాం. మన ఇమీడియట్ గురువు, ఆ పైన శంకరాచార్యుల వారు, అందరికంటే పైన నారాయణుడు. అలాగా కావాలి త్రీ స్టెప్స్. ఇవన్నీ చెప్పుకుంటూ మనం మొదటి లక్షణం ఏం చెప్పారు, గురువు యొక్క తత్వాన్ని అందిస్తాడు. గాయత్రి మంత్రం ప్రథమ పాదంలో గురువు తత్వాన్ని మనకు అందిస్తాడు. ఎవరు? మూడు రకాల ప్రతినిధులు ఉన్నారు. ఒక మొట్టమొదట ప్రజ్ఞకి ప్రతినిధి బుద్ధుడు, తర్వాత ప్రేమకి ప్రతినిధి క్రీస్తు, ఇప్పుడు శక్తికి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన చేసే పని ఏంటి, మొట్టమొదట గురుచేతనత్వాన్ని మనకు అందిస్తాడు. గురుచేతనత్వాన్ని అందిస్తే ఆయన ఎలా ఉంటాడు, గురువు అంటే ఏంటి అసలు అని తెలిస్తేనే కదా గురుతత్వాన్ని మనకు అందించడం. కాబట్టి గురుతత్వాన్ని అందించాలి కాబట్టి ఏం చెప్పారు, గురుగీతను నిత్యం పారాయణ చేయమన్నారు. దాంట్లో ఇవాళ మనం ఒక శ్లోకం తెలుసుకుంటాం. గురు మధ్యే స్థితం విశ్వం. విశ్వం అంటే అందరూ తెలుసు కదా, ఈ విశ్వం అంతా అంటే సృష్టించబడిందంతా కూడా ఎక్కడ ఉంటుంది, గురువులో ఉంటుంది. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు. ఈ విశ్వం అంతా గురువులో ఉండే, గురువు విశ్వం అంతటా ఉంటాడు. అంటే ఎలాగా, మళ్ళీ చదువుతాను. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. సర్వ జగత్తు శ్రీ గురు పరబ్రహ్మ మధ్య ముందు ఉంటున్నది. అట్టి విశ్వంలో గురు బ్రహ్మము ఉన్నాడు. సమస్త జగము గురుస్వరూపమే. ఈ సమస్త జగత్తు గురుస్వరూపమే. అందుకనే దీన్ని ఏమన్నారు, విశ్వవిద్యాలయం అంటే అర్థం అర్థం ఏంటి, ఈ విశ్వమే విద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఇలా మనం పక్కన ఇంకో పేర్లు పెట్టాం. అలాగే సాందీపుని గురుకులం అన్నాం, ఇక్కడ విశ్వవిద్యాలయం అనలేదు. తేడా గమనించండి, యూనివర్సిటీ కాదు, సాందీపుని గురుకులం. గురుకులంలో ఏం చేస్తారంటే గురువుల్ని తయారు చేస్తారు, మిగతా చోట్ల విద్య చెప్తారు. వాళ్ళని స్టూడెంట్స్ని ఒక గ్రాడ్యుయేట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ లెవెల్లో చేసి పంపిస్తారు. గురుకులంలో మటుకు గురువుని తయారు చేస్తారంటే నారాయణ గురువు, నారాయణు లాంటి గురువుని తయారు చేసే విధానం ఉంటుందన్నమాట గురుకులం అంటే. ఈ సమస్త జగత్తు గురుస్వరూపమే, మరి ఒక పదార్థం లేదు. సకలాత్మ పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ గురుదేవుని కొరకు నేను నమస్కరిస్తున్నాను. ఇది గురువు యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాం అనుకోండి. ఈ గ్లాసు నీళ్లు తీసుకుంటే నీళ్లు ఎక్కడ ఉన్నాయి, గ్లాసులో ఉన్నాయి. కానీ ఈ గ్లాసు నీళ్ళని తీసుకెళ్లి ఒక పెద్ద టబ్ నిండా నీళ్లు పోసి దాంట్లో పెట్టాం అనుకోండి, అప్పుడేమవుతుంది, టబ్ నిండా నీళ్లుంటాయి, గ్లాసులో కూడా నీళ్లు ఉంటాయి. ఈ గ్లాసు నీళ్ళల్లో మునిగి ఉంటుంది. పూర్తిగా మునిగిపోకుండా తేలేటట్టు ఒకటి గ్లాస్ పెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది, గ్లాసుకి లోపల నీళ్ళు ఉంటాయి, బయట నీళ్ళు ఉంటాయి. అలాగా ఈ చుట్టూ ఉన్న టబ్బులో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది గురువు అనుకుంటే, మధ్యలో ఉన్న గ్లాసులో ఏదైతే ఉన్నది విశ్వం అవుతుంది. అలాగే గ్లాసులో ఉన్న నీళ్లు బయట నీళ్లు ఒకటే, కాబట్టి ఏమవుతుంది, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే గురు స్థిత, విశ్వ మధ్యే స్థితో గురు. టబ్బులో నీళ్ళల్లో గ్లాసులో నీళ్ళల్లో టబ్లో ఉన్న నీళ్ళల్లో గ్లాసు ఉంటే ఆ గ్లాసులో నీళ్లు కూడా ఉంది, కాబట్టి నీళ్లు ఎక్కడ ఉన్నాయి, లోపల ఉన్నాయి బయట ఉన్నాయి. అలాగా గురువు ఈ విశ్వానికి లోపల ఉంటాడు, విశ్వానికి బయట ఉంటాడు. కంటైనర్ అండ్ కంటైన్డ్ అని చెప్తారు. అలాగే మనం ఒక చిన్న నాలుగు గోడలు కట్టాం పైన మూసేయకుండా, ఇంకా అప్పుడేమవుతుంది మనకు ఆకాశం, ఆకాశం అంటే అవకాశం ఇచ్చేదని బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికీ అవకాశం ఇస్తుంది ఆకాశం. ఈ ఆకాశంలో మనం అంతవరకు విశాలంగా ఉన్న దాంట్లో మనం చిన్న లిమిటెడ్ ఏరియాలో ఒక గోడ కట్టాం, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాలుగు వైపులా గోడ కడితే ఏమైంది, అదో గదిలాగా తయారైంది. ఆకాశంలో ఈ గది ఉంది కదా, ఈ గదిలో కూడా ఆకాశం. కాబట్టి ఏంటి, ఆకాశం ఎక్కడ ఉంది, గది వెలపల ఉంది, గది లోపల ఉంది, ఉన్నది ఆకాశం. మనం ఏం చేసాం, ఇటుకల మధ్యలో అడ్డు పెట్టాం. అలాగా ఈ విశ్వము అనేది ప్రకటించబడినప్పుడు కనిపిస్తోంది, ప్రకటించబడినప్పుడు ఎక్కడ ఉందంటే నారాయణుల్లో ఉంది, అంటే గురువులో ఉంది. ఆయన నుంచి ఈ విశ్వం అంతా వచ్చింది. గురు మధ్యే స్థితం విశ్వం, ఈ సర్వ జగత్తు గురువు అనే ఉంది. ఈ గ్లాసు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, టబ్ నీళ్ళల్లో ఉన్నాయి. ఒక పెద్ద ఓడ వెళ్తుంది సముద్రంలో, సముద్రంలో కూడా నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే సముద్రంలో నీళ్ళు ఎలాగ ఉంటాయి, అదే కాదు ఓడలో కూడా నీళ్ళు ఉంటాయి. ఓడలో నీళ్ళు లేకపోతే లోపల వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని సముద్రంలో ఉన్న నీళ్లు, ఓడలో ఉన్న నీళ్లు నీళ్లే, నీళ్ళు కాకపోలేదు కదా. అవి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు ఇలా తేడాలు ఉంటే ఉంటుంది, కానీ అవి నీళ్ళు ఇవి నీళ్ళు. అలాగే ఒక ఇల్లు కట్టినప్పుడు, ఒక గది కట్టినప్పుడు బయట ఆకాశం లోపల ఆకాశం, ఆకాశం దాంట్లో తేడా ఏం లేదు, అక్కడ నీళ్లు ఇక్కడ ఆకాశం. అలాగా ఈ విశ్వం అంతా ఎవరిలో ఉంటుందంటే గురువులో ఉంటుంది. ఈ గురువు ఎక్కడ ఉంటాడు, విశ్వంలో ఉంటాడు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే సమస్త జగత్తు గురుస్వరూపం. ఇది రెండో, అంటే రెండో పాయింట్ ఇది యాక్చువల్గా. మొదటిది గురువు విశ్వమే, విశ్వము గురువే అనేది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఈ సమస్తము గురుస్వరూపం, ఇక్కడ స్వరూపం అంటున్నారు గుర్తుపెట్టుకుని. గురు స్వరూపం తప్ప ఇంకొక పదార్థం లేదంటున్నారు. ఇంకో పదార్థం లేదా, మనకు ఇంకో పదార్థం కనిపిస్తుంది కానీ గురుస్వరూపం కనబడటం లేదే అంటాడు. ఏదైతే అసలైన చూపో, అది ఏది చూడటం కరెక్టో ఆ చూపు ఉంటేనే అది నిజమైన చూపు అని భగవద్గీతలో ఒక చోట చెప్తాడు కృష్ణ పరమాత్మ. మనకు అలాంటి చక్షు ఇంకా పుచ్చుకోలేదు, అలాంటి జ్ఞానం మనకు ఇంకా కలగలేదు. అలా జ్ఞానం ఎవరిస్తారు, గురువే ఇస్తాడు. ఇది ఉన్నదంతా పదార్థం కాదు, ఇదంతా బ్రహ్మమే, ఇదంతా గురువే అని. గురువు అంటే జ్ఞానం ఇచ్చేవాడని గుర్తుపెట్టుకోండి. ఒక ఆకారం కాదు, ఐదు అడుగులు పడుకుంటాడు, ఐదు అడుగులు పడుకున్నవాడు ఈ సాయి అనుకుంటే తప్పు అని సాయి చరిత్రలో ఉంటుంది మనకు. అలా అనుకోకూడదు. ఎలా అనుకోవాలి, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన గురువు సమస్త విశ్వం అంతటా వ్యాపించున్నవాడు, అంతే తప్ప ఐదు అడుగుల్లో లేడు, ఆరు అడుగుల్లో లేడు, పది అడుగులు పొడుగులో లేడు, లేదా పొట్టిగా ఉన్నాడండి ఇలాగా ఉంటాడు మా గురువు గారు అనకూడదు. గురువుని వర్ణిస్తారు, సాయిని కూడా వర్ణించారు, అలాగే శ్రీ గారిని వర్ణించారు. అలాగే మన పరమపూజ గురుదేవుని చూసాం, ఆయన్ని వర్ణించగలం. అలాగే మాతాజీని చూసాం, మా శ్రార్కేతో 3 సంవత్సరాలు ఉన్నాం, ఆయన వర్ణించగలం. కానీ అది అంత ఆయన కాదు, ఆయనలోంచి వ్యక్తమయ్యేదే గురుతత్వము. ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆకారాన్ని కాదు. అందుకనే అఖండ ఏకైక అఖండ గురుసత్త అని చెప్పారు. సకలాత్మ పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అంటే మనం మొట్టమొదట గాయత్రీ మంత్రం ప్రథమపాదం యొక్క దీక్ష గురుచేతనత్వాన్ని మనకు అందిస్తాడు. ఈ శక్తి యొక్క అవతార ప్రతినిధి చేసే మొదటి పని ఇది, గురుతత్వాన్ని మనకు అందిస్తాడు, గురుచేతనత్వంలోకి మనకు ప్రవేశపెడతాడు అన్నదానికి. అసలు గురువు అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ శ్లోకాన్ని మొదటగా చెప్పుకున్నాం. అలాంటి ఒక అమోఘమైన ఏదైతే ఉందో తత్వం, ఆ అమోఘమైన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి? ఇంకా దాంట్లో వద్దాం. అలాంటి గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? గురువు ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచించడం మొదలు పెట్టాలి. గురువు ఏం కోరుకుంటున్నాడు? గురువు కూడా కోరుకుంటున్నాడు. అదేంటండి, మనం కదా కోరికలు ఉండి గురువు దగ్గరికి వెళ్తాం, గురువు కూడా కోరికలు ఉండి ఆయన ఎవడు అడుగుతాడు? మనం వెళ్ళి గురువుని అడుగుతాం, నాకు ఇది అవ్వట్లేదు, నాకు అది అవ్వట్లేదు, నాకు అది చేసి పెట్టు, నాకు ఇది చేసి పెట్టు. మరి గురువు కూడా వెళ్ళి ఆయన కూడా కోరికలు ఉండి ఆయన కూడా అడుగుతాడా? ఏంటి అంటే ఖచ్చితంగా అడుగుతాడు. గురువుకి కూడా కోరికలు ఉంటాయి. ఏం కోరికలు అంటే విశ్వకామన, విశ్వ కళ్యాణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, వాతావరణ కాలుష్య నివారణార్థం, ఇది గురువు గారు ఇచ్చిన సంకల్పం. అలాగే ఇంకో గురువు ఏమిచ్చాడు? సకల జీవకోటి బ్రహ్మత్వము, సకల జీవకోటికి బ్రహ్మత్వం కలగాలి, అది ఆయన కోరిక. మనకి ఎలా ఉంటాయి కోరికలు? ఒక ఇల్లు వస్తే బాగుండు, ఒక కారు కొనుక్కుంటే బాగుండు, మంచి ఉద్యోగం వస్తే బాగుండు, ఇలా ఉంటాయి మన కోరికలు. వాళ్ళ కోరికలు వ్యక్తిగతమైనవి కాకుండా, మెటీరియలిస్టిక్ గోల్స్ కాకుండా ఉంటాయి. ఈ వ్యక్తిగతమైన కోరికలు కాకుండాను మెటీరియలిస్టిక్ గోల్స్ కాకుండా ఉంటే అప్పుడు వాడు ఈ రాబోయే అవతారంతో కలిసి పనిచేసే మానసిక స్థితి కలిగిన వాడు అవుతాడు. కాబట్టి దీనికి ఎవరికి వాళ్లే మనం వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడానికి ఇంకా మనం ప్రయత్నాలు చేస్తున్నామా? అదర్వైజ్ మెటీరియలిస్టిక్ గోల్స్ పెట్టుకుని మనం పనిచేస్తున్నామా? ఇవి చూసుకోవాలి. చూసుకుని అవి లేకుండా ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఎవరికి వాళ్లే, పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు. తెలుసుకుని అప్పుడు మనం ఏం చేయాలి? గురువు యొక్క పని, అసలు గురువు ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచనతోటి గురువు చెప్పినవన్నీ వినటం, గురువు చెప్పినవి చదవటం, అది అర్థం చేసుకోవటం ప్రయత్నం చేయాలి. అందుకని గురువు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, ప్రతివాడు భగవంతుణ్ణి ఎలాగ అప్రోచ్ అవుతాడో కృష్ణుడు చెప్తాడు. ఎవరైనా సరే భగవంతుణ్ణి కేసి చూస్తూ ఉంటారు వాడు. మాకేం అక్కర్లేదు అన్నా కూడా అదంత నమ్మక్కర్లేదు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తుడు అంటే ఏదో అవ్వటం లేదు అని బాధలో ఉన్నవాడు, ఇది అవ్వట్లేదు నాకు, ఇది అవ్వట్లేదు ఎలాగా అని బాధలో ఉన్నవాడు, వాడు ఆర్తుడు. అలాంటి ఆర్తుడు బాధతో ఉన్నప్పుడు ఒకసారి సాయి ఏమంటారంటే, నా భక్తులు నేను నా దగ్గరికి తెప్పించుకుంటాను, వాళ్ళకున్న కష్టాలు తీరుస్తాను, ఆ తర్వాత వాళ్ళకి ఆత్మజ్ఞానం వైపు వాళ్ళని నడిచేటట్టుగా నేను ప్రేరేపిస్తాను అని చెప్తారు. ఎవరు అంటారన్నమాట, నువ్వు అలాంటివి చేయకూడదు, ఇలా కోరకూడదు అని అంటే అప్పుడు ఆయనే మందలిస్తాడు. మందలించి నా వాళ్ళని ఎలాగ నా దగ్గరికి తెచ్చుకోవాలి నాకు తెలుసు, వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇస్తాను, ఇచ్చిన తర్వాత నేను చెప్పదలుచుకుంది వాళ్ళకి మెల్లిమెల్లిగా అర్థమయ్యేటట్టు చేస్తాను అని ఆయన చెప్పుకుంటారు. అలాగా ఎందుకు చెప్పారు? మొదటి నాలుగు రకాల వాళ్ళలో మొదటి వాళ్ళు ఆర్తులు. అలాంటి ఆర్తి పోగొట్టాలి. ఆర్తినాశనం గురువు యొక్క ఒక లక్షణం ఏంటంటే ఆర్తినాశనం. తర్వాత ఆర్తి అయిన తర్వాత జిజ్ఞాసు వస్తాడు. ఈ జిజ్ఞాసు ఏంటంటే తెలుసుకోవాలి. పరిప్రశ్నేన సేవయ, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అనే శ్లోకం చదువుతుంటాడు నానాజంద. చదువుతుంటే ఈ శ్లోకానికి ఇదేనా అర్థం, ఇంకా ఏమన్నా అర్థం ఉందా అంటే ఇంతే అర్థం అంటాడు. అలా కాదు, ఇలా చదివితే నీకు ఇంకా బాగుంటుంది కదా అని సాయి చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు. ఎవరు ఆయన? నాకున్న జ్ఞానం అంతా ఇంతేనా హోస్? అంటే అలాగేం కాదు, మహాత్ముల దగ్గరికి వెళ్ళి పరిప్రశ్న వేయమన్నాడు. రాసులు ఊరికే ప్రశ్న బదులు పరి చేర్చినందుకు దాంట్లో విలువ లేదనుకోకు. నిజంగా ఈ ఇది తెలుసుకుని నేను ఆచరించాలి అనుకుని ఎవరైతే ప్రశ్నిస్తారో దాన్ని పరిప్రశ్న అంటారు. అవతల వాడికి వచ్చినా రాదా అని టెస్ట్ చేయడానికి వేసే ప్రశ్న మటుకు ప్రశ్న. అలా టెస్ట్ చేస్తే గురువు చెప్పడెప్పుడు, నిజంగా అది తెలుసుకుని ఆచరించాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ నుంచి వచ్చేదాన్ని పరిప్రశ్న అంటారు అని చెప్తారు సాయి. అప్పుడు ఆయన సాయిబాబా గారికి ఉన్న పాండిత్యానికి ఆశ్చర్యం అని దండంబడతాడు. అలాగా జిజ్ఞాసు అప్పటి నుంచి ఇంకా ఆయనలో సాయి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని జిజ్ఞాసు వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆయన ఏదో భగీర ఈయనకే వచ్చి సంస్కృతం అనుకున్నవాడు కాస్త ఆలోచన మార్చుకుంటాడు, ఆయన అభిప్రాయం మార్చుకుంటాడు. ఈ జిజ్ఞాసు మనం కూడా మొట్టమొదట ఒక రకంగా వెళ్తాం, ఏదో కష్టాలు ఉన్నాయి మాస్టారు మాకు ఇవన్నీ బాగోవాలి, ఆరోగ్యం బాగాలి, సరే ఉద్యోగ రావట్లేదు సరే, ఇలాగన్నీ అయిన తర్వాత అసలు గాయత్రి యజ్ఞం అంటే ఏంటండి, గాయత్రి మంత్రం అర్థం ఏంటండి, ఇలాగ జిజ్ఞాస వస్తుంది మెల్లిమెల్లిగా. ఆ జిజ్ఞాస వచ్చిన తర్వాత ఆయన అది చెప్పడం, దాని నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. అర్థార్థి, అర్థం అంటే ఏంటి, పురుషార్థం అంటే మనం కష్టపడి పనిచేయటం అన్నది. నాలుగు రకాల పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలు ఏదైతే ఉన్నాయో అలాంటి అర్థార్థులు, ఆ అర్థార్థుల్లో ఉన్న వాళ్ళు, ఆ ధర్మం గురించి ఆలోచించేవాళ్ళు సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి గురువు ఏం చేస్తాడు, వాళ్ళకి జిజ్ఞాస వచ్చిన తర్వాత మెల్లిగా సృష్టి పరిణామ క్రమం గురించి చెప్తూ ఉంటాడు. సోలార్ సిస్టమ్ అంటే ఇది, రౌండ్స్ అంటే ఇది, ఒక గ్రహం కనిపించిందంటే దానికి కనిపించకుండా ఇంకొక పైన ఇంకొక ఆరు స్టేజెస్ ఉంటాయి, కనిపించేది నాలుగో స్టేజ్ మాత్రమే ప్రస్తుతం. అలాగే ఒక ఏడు అంతా కలిపితే అది ఒక శృంఖల అవుతుంది, అలాగ అది ఏడు సార్లు తిరుగుతుంది, 49 అవుతుంది. ఇలాగ మొత్తం అంతా ఈ చైన్ రౌండ్స్ వాటి గురించి అంతా చెప్తారు. చెప్పి సోలార్ సిస్టంలో గ్రహాలు ఏంటి, ఎర్త్ చైన్ అంటే ఏంటి, లేదా జూపిటర్ చైన్ అంటే ఏంటి, మార్స్ చైన్ అంటే ఏంటి, ఇలాగ ఆ చైన్స్ గురించి చెప్తారు. చైన్ అంటే ఏం లేదు, మనం మెడలో వేసుకునే చైనే, గొలుసు అనమాట. గొలుసులో ఎన్ని ఉంటాయి, ఏడే ఉంటాయి ఇక్కడ పూసలు, ఒక చైన్లో ఏడు పూసలు ఉంటాయి అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రహం ఏడుగా ఉంటుంది, ఏబిసిడి అంతే, జీతో అయిపోతుంది. మళ్ళీ అది నెక్స్ట్ దాంట్లో వెళ్తున్నాం, అలాగ ఏడు సార్లు తిరుగుతుంది, అలా ఏడు సార్లు తిరిగితే 49 అవుతుంది, అది రౌండ్ అంటాం. ఇలాంటివి ఈ సృష్టి పరిణామ క్రమంలో ఇప్పటివరకు ఎన్ని జరిగాయి, ఇప్పటివరకు ఎన్ని భూమి అనే చెప్పబడేది ఏదైతే ఉందో ఎన్ని పోయాయి, ఇప్పటిది ఎన్నోది, ఈ ఎన్నో దాని మీద మనం ఉన్నాం, ఇప్పటికి ఎన్ని జాతులు గడిచిపోయాయి, ఇప్పుడు మనం ఏ జాతిలో ఉన్నాం, ఏ రకమైన శారీరక, ఏ రకమైన కామ, ఏ రకమైన మానసిక, ఏ రకమైన ప్రాణిక్, అలాంటి సంబంధమైన శరీరాలతో ఉన్నాం మనం. ఈ ప్రస్తుతం మనం ఉన్న శరీరాలతోటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి సాధనలు చేయాలి, ఎప్పుడో రాముడి కాలంలో చేసిన సాధన ఇప్పుడు కుదరదు, కృష్ణుడి కాలంలో చేసిన సాధన ఇప్పుడు కుదరదు. ఇలాగ మనకు ఒక ఈ సృష్టి పరిణామ క్రమం యొక్క జ్ఞానాన్ని చెప్తాడు గురువు, చెప్తూ ఇప్పుడు చేయాల్సిన సాధన చెప్తాడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాలుగో వాడుగా తయారవుతాడు సాధకుడు, మొట్టమొదట ఆర్తుడుగా వస్తాడు. అయ్యో నాకు అది అవ్వట్లేదు, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ దుఃఖాలు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది బతకడం, అలాంటి స్టేజ్ నుంచి వాడిని బయటపడేసి సాయి దగ్గర ఒక అతను ఉన్నాడు, అతనికి కుష్ఠరోగం ఉంది, మరి కుష్ఠరోగం తగ్గించాడు కదా, తగ్గించిన తర్వాత ఏం చేశాడు అతను, ఇంకెప్పుడు సాయిబాబా గారి దగ్గరే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనతో కలిసి ఎన్నో ఏళ్ళు ఉండి ఆయన పనులతో అతను పాలు పంచుకున్నాడు. అక్కడ ఆర్తుడైన తర్వాత జిజ్ఞాస మెల్లిగా సాయి చెప్తున్నామని వింటాం, అలాగే గురువు చెప్తున్నాం వింటాం. దాని ద్వారా అర్థార్థి, ఈ డివైన్ ప్లాన్ ఏంటి, సృష్టి పరిణామ క్రమం అంటే ఏంటి, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీన్ని ఏమంటారు అసలు, ఇలా సృష్టించడం ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తాయి. ఇన్ని కష్టాలు పెట్టి సృష్టించడం బదులు మానేయచ్చు కదా, మన ఇష్టం కాదు, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. అది ఏంటి, అలా అసలు ఎలా తెలుసుకోవాలి దీన్ని, ఇదంతా చెప్తూ ఆ తర్వాత అతన్ని జ్ఞానిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి గురువు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి, వెలుగునిస్తాడు కాబట్టి గురువు జ్ఞాని. జ్ఞానికిని భగవంతుడికి తేడా లేదు. కాబట్టి ఈ శక్తి అవతారం యొక్క ప్రతినిధి చేసే మొదటి పనిలో గురుతత్వాన్ని అందిస్తూ మనకు మనలో ఒక రకమైన ఇన్క్విజిటివ్ క్వాలిటీని పెంచుతాడు. ఇన్క్విజిటివ్ కాదంటే క్వాలిటీ అంటే ఏంటి, ఇదేమిటి తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస మనలో మొదలవుతుంది. అలా చేయటం వల్ల మెల్లిగా మనం జ్ఞానం వైపు నడుస్తాం మనం, మెల్లిమెల్లిగా మెల్లిగా ఆ జ్ఞానం వైపు నడవటమే గురువు అవటం. జ్ఞానయోగిగా అవుతాడు, అయ్యి చివరికి గురువు అవుతాడు. అది గాయత్రి మంత్రం యొక్క మొదటి పాదం చేసే పని. ఇంత చేస్తే మనం మొదటి పాదం గురించి చెప్పుకున్నాం. అలాంటి ఒక ఉన్నతమైన స్థితి మనకు కల్పించడానికి చేసే ప్రతినిధి ఎవరు? శక్తి అవతారం యొక్క ప్రతినిధి, ప్రజ్ఞావతార ప్రతినిధి బుద్ధుడు, ప్రేమ అవతారం యొక్క ప్రతినిధి క్రీస్తు, అలాగే శక్తి అవతారం ఎవరు? నిష్కళంక అవతారం. ఇక్కడ నిష్కళంక ప్రజ్ఞావతారం అనలేదు, గుర్తుపెట్టుకోండి. నిష్కళంక అవతారం మన మధ్యనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనం దాన్ని గమనించాలి అని చెప్తున్నారు. మనలో ఉన్న జగద్గురు చేతనత్వానికి మన మనస్సును సమర్పించుకోవాలి. ప్రతి ఒక్కరిలోనూ ఆ జగద్గురు చేతనత్వం ఉన్నది. ప్రతి ఒక్కరిలో ఆ నిష్కళంక చేతనత్వం పనిచేస్తూ ఉన్నది. ఆ జగద్గురువుని మనం ఆహ్వానిస్తే అప్పుడు వస్తాడు, అప్పుడు పలుకుతాడు. ఎక్కడ వస్తాడు? ఈయన ఎవరి కోసం వస్తాడు? జగద్గురు ఎవరికి రావాలండి? ఎవరి కోసం రావాలి? ఎప్పుడు అవతరిస్తుంది జగద్గురు చేతనత్వం అంటే? ఎవరు సాధన చేసుకుంటారో, సాధన చేసుకుని తను తాను తెలుసుకోవాలి. తను తాను తెలుసుకున్న తర్వాత ఈ సృష్టి పరిణామ క్రమం గురించి తెలుసుకోవడం, తద్వారా జ్ఞానాన్ని సంపాదించడం, తాను గురువు అనే స్థాయికి ఎదగటం. ఈ పనులు చేస్తున్న వాడిలో ఈ జగద్గురు చేతనత్వం అవతరిస్తుంది, అందరిలో కాదు. చాలా ఆర్డినరీ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అనవసరం. మరి ఇది అందరికీ చెప్పాలా? అందరికి చెప్పొద్దా అంటే, చెప్పడం మడుగు అందరికీ చెప్తాం. వినేవాళ్ళు ఎంతమంది? అందరినీ వినమనే టీవీలో చెప్తారు. ఎంతమంది వింటారంటే, ఇది ఎప్పుడు చెప్పేదండి బాబు, ఏం వింటాం, ఎప్పుడు చెప్పే రామాయణం. కొందరు వింటారు, కొందరు. ఆ చెప్పే వాటిల్లోంచి మనకు కావాల్సిన పాయింట్స్ మనకు అర్థమవ్వాలి, మనం సాధన చేసుకోవాలి. ఆ సాధన చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? అసలు సాధన ఎందుకు చేసుకోవాలి? సాధన చేసుకున్న వాళ్ళల్లో జగద్గురు చేతనత్వం అవతరిస్తుంది అనుకున్నప్పుడు అసలు సాధన ఎందుకు చేయాలనే ప్రశ్న కూడా ఉంటే తప్ప కదా. సాధన ఎందుకు చేసుకోవాలనే ప్రశ్నకి ఆన్సర్ ఉంటేనే మనకు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది. అసలు సాధన ఎందుకు చేసుకోవాలంటే, ఇప్పటి వరకు మనకు తెలుసుకున్న వాటి ప్రకారం ప్రతి వాళ్ళకి స్థూల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది, ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ బాడీస్ ఉంటాయి, ఇంకా కాజల్ బాడీ ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని మన అధీనంలో ఉంటాయి, కొన్ని మన అధీనంలో ఉండవు. మన ఫిజికల్ బాడీయే మన అధీనంలో ఉండదు. సర్కస్ వాళ్ళు ఉంటారు అనుకోండి, చెయ్యిని గిరగిరా తిప్పేస్తారు, మనం కొంచెం వెనక్కి తిప్పేసరికి ఆగిపోతుంది. సో మన బాడీ మీద మనకు ఎంత కంట్రోల్ ఉందంటే, నాట్ 100%, మేబీ 50%. ఆసనాలు కొన్ని వేయగలం, కాసేపు వేసేసరికి కాళ్ళు లాక్ అయిపోతాయి. అలాగే పద్మాసనం వేసాను అనుకోండి, ఇంకొకళ్ళు వచ్చి గట్టిగా వాడిని పట్టుకోవాలి, ఇంకోళ్ళు వచ్చి కాళ్ళు లాగాలి బయటికి, అప్పుడు కానీ అవి రావు. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి భౌతిక దేహం మీదే పూర్తిగా మనకు కంట్రోల్ లేదు. ఇంకా కోరికల మీద ఎంత కంట్రోల్ ఉంది? కోరికల మీద ఎంత కంట్రోల్ ఉంది? నెక్స్ట్ వచ్చేది మన ప్రాణశక్తి. ప్రాణశక్తి మీద ఏం కంట్రోల్ ఉంటుంది? ఉంటుందా? ప్రాణశక్తి మీద కంట్రోల్ ఉండదు. ఇంకా పైకి వెళ్తే మనస్సు, మనస్సు మీద అదుపు ఉంటుందా? ఉండదు. ఉండదంటే కొంత ఉంటుంది, కొంత ఉండదు. 100% ఉండదు, అది 100% కంట్రోల్ ఉండదు. ఓ 50, 40, 30, 20 అంతే ఉంటుంది. 100% కంట్రోల్ ఉంటే ఇంకేముంది? మనం ఎక్కడ చెప్తే అక్కడ మనసు ఆలోచించాలి, మనం ఏది ఆలోచించమంటే అది ఆలోచించాలి. ఏమిటండి చక్కగా ఈ అవతారం దీని గురించి చదువుకుందాం అనుకున్నాం. పుస్తకం నియంగానే ఏదో గుర్తు వచ్చింది, పుస్తకం పక్కన పెట్టేసి అది చూశాను, మనసు అంతా ఏదోలా అయిపోయింది, ఇలా అనేవాళ్ళు ఉంటారు. అయితే మంచి ఒకసారి బయటకు వెళ్ళొద్దాం, చాలా రోజులు అవుటింగ్, ఎన్ని రోజులు కూర్చొని ఎన్ని సార్లు చదువుతాం ఈ మహర్షి జ్వాలాకుల పుస్తకాలు, పరమవందన ఈ మాతాజీ చరిత్ర, లేదా పరమ పూజ గురుదేవుల సాహిత్యం, ఎన్ని రోజులు చదువుతాండి బాబు? కాస్త బోర్ కొడుతోంది. బోర్ కొడుతుందా? అయితే బోర్ కొడుతుంది అని మనం అనుకుంటున్నాం. కొట్టకూడదు, అప్పుడు మన మనస్సు మన అధీనంలో లేనట్టనమాట. మనస్సు టైర్ అయిపోయింది ఆ ఒక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో టైర్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏడిపించకూడదు మనసు, విషయాన్ని మార్చాలి, ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి. సో అలా బయటికి వెళ్ళి రావడం, కాస్త వాకింగ్, లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్లో కాసేపు రిలాక్స్ అవ్వటం, ఇవన్నీ కూడా మనం దాని ఏమంటారు, మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన మనస్సుని సరిగ్గా సవ్యంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంచుకోవాలి తప్ప ట్యాక్స్ చేసేయకూడదు. చదివితే కానీ కుదరదని, అవో అదే పని కానీ అన్ని పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం చెడిపోవచ్చు. ఆ పని చేయకూడదు. అందుకని మనం మనకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా ఎంతవరకు మన కంట్రోల్లో ఉన్నాయంటే ఇంకా రాలేదు. దానికే ఒక బీజాక్షరం ఉంది, క్లీమ్ క్లీమ్ అనే బీజాక్షరం చేయటం వల్ల ఏమవుతుందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు లోకాలు మన అధీనంలో ఉంటాయి. మామూలుగా ముల్లోకాధిపతి ఎవరు? మూడు లోకాలకి అధిపతి ఇంద్రుడు. అలాగా మనలో ఈ మనస్సుకి అధిపతిని ఇంద్రుడు అంటారు, ఇంద్రియాలకి మనస్సుకి అధిపతిని ఇంద్రుడు అంటారు. అదొక శక్తి. ఆ శక్తి పనిచేసి ఏమవుతుందంటే మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మన అధీనంలో ఉంటాయి. దాన్ని క్లీమ్ అనే బీజాక్షరంతో సూచిస్తారు ఆ శక్తిని. ఈ ఎప్పుడైతే ముందర మనం మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను మన అధీనంలోకి తెచ్చుకుంటామో ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు డబ్బులు డొనేషన్ ఇవ్వాలనుకోండి, మన దగ్గర ఉంటే డొనేషన్ ఇస్తాం, లేదా పక్కవాడి దగ్గర ఉంటే ఇస్తాం? మన దగ్గర ఉంటే ఇస్తాం కదా. మన దగ్గర ఉంటేనే మనం దాంట్లో మనకు కావాల్సింది కొంచెం ఉంచుకొని కొంచెం అవతల వాడికి ఇస్తాం. అలాగా గురువు యొక్క పని చేయాలంటే మనకు ఏమున్నాయి మన దగ్గర అంటే, గురువు మన డబ్బును అడగడు. డబ్బు అవసరమే, పెద్ద యజ్ఞం చేయాలి, ఒక కోటి రూపాయలు కావాలి, డబ్బులు అవసరమే. దానికంటే ముందు ఏంటంటే గురువు యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి శరీరాలు కొన్ని తయారయ్యి ఉండాలి. అలాంటి శరీరాలని గురువు తయారు చేస్తాడు. ఎలాగ? గురువుగా తయారు చేస్తాడు. అలాంటి శరీరాల్లో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ భగవత్ శక్తికి అనుగుణంగా పనిచేసేటట్టుగా మారాలి. అది సాధన చేసుకోవటం. అలాంటి పని చేస్తున్నప్పుడు వచ్చే అడ్డంకులు ఉన్నాయి చూసారా, అవి పోగొట్టడానికి జగద్గురువు అవతరిస్తాడు. ఆ జగద్గురు చేతనత్వం వ్యక్తుల్లో అప్పుడు పనిచేస్తుంది, సాధకుల్లో పనిచేసి వాళ్ళకున్న అడ్డంకులు తొలగిస్తుంది. ఈ సాధన చేస్తున్నాం మాస్టర్, ఏమి ఇక్కడికి వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఇవాళ నుంచి అర్థం అవుతుంది, చెయ్యి అంటే అప్పుడు అర్థం అవుతుంది. అది జగద్గురు చేతనత్వం పనిచేయటం అంటే. ఇంకా ఈ జ్ఞానం సంపాదించిన తర్వాత ఆర్తుడు, జిజ్ఞాసు, అర్ధార్థి అయిన తర్వాత జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయ్యి ఒక గురువు స్థాయికి వచ్చినప్పుడు ఈ జ్ఞానం అంతా ఏం చేయాలి అనే ప్రశ్నే జవాబు ఏంటంటే, మన జ్ఞానం వచ్చింది, ఇప్పుడు ఏం చేసుకోవాలండి? ఈ జ్ఞానం అంతా గురువు గారు ఇచ్చిన గాయత్రి మంత్ర అనంతమైన, ఎన్ని కోట్ల గాయత్రి చేశారు, అలాంటి కోట్ల కోట్ల గాయత్రి అంతా కూడా ఒక పెద్ద ఊర్జాగా ఉన్నది అంటారు. అంటే ఒకనొక అఖండ శక్తిగా ఉంది. ఆ అనంతమైన శక్తితోటి మనం సంబంధం ఏర్పరచుకోవాలి. ఎలా ఏర్పరచుకుంటాం? గాయత్రి మంత్రం చేయడం ద్వారా ఏర్పరచుకుంటాం. గురువుగారు కూడా అంతే, రోజుకి ఇన్ని మాలలు గాయత్రి చేయడం ద్వారా. అంతకంటే ఎక్కువ సాధనలు చెప్పలేదు. ఆ తర్వాత కార్యక్రమాలు చేయమంటారు. అందుకని మొట్టమొదట మనం ఏం చేయాలి? పరమ పూజ్య గురుదేవులు ఇచ్చిన గాయత్రి మంత్రంతో, ఆ గాయత్రి ఊర్జతో సంబంధం పెట్టుకోవాలి. గాయత్రి మంత్రం చేయడం ద్వారా, గాయత్రి మంత్రం చేస్తూ గురుదేవులు సృష్టించిన అనంతమైన గాయత్రి మహాశక్తితోటి సంబంధం ఏర్పడింది అనుకుని చేస్తాం. చేసిన తర్వాత గాయత్రి మంత్రం చేస్తే తర్వాత రెండోది కూడా చేయాలి, లేకపోతే దానికి వాల్యూ ఉంటుంది. రెండోది ఏంటంటే, మొదటి దాన్ని ఊరికే కాంటాక్ట్ అంటాం, సంపర్కం పెట్టుకోవడం అంటాం. అంటే మనం ఊరికే టచ్ చేసామన్నమాట, వాళ్ళకి మనకు ఒక రిలేషన్ వచ్చింది. గాయత్రి మంత్రం ద్వారా గురుదేవులు ఇచ్చిన అనంతమైన గాయత్రి మహాశక్తి ఏదైతే ఉందో అది వాతావరణంలో పెద్ద రిజర్వాయర్ లాగా ఉంది. ఆ రిజర్వాయర్తో సంబంధం ఏర్పరచుకోవాలంటే మనం గాయత్రి మంత్రం చేయాలి. గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నాము, అలా చేస్తున్నాం. సో కాంటాక్ట్లో ఉన్నాం. నెక్స్ట్ ఒక రిలేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఊరికే కాంటాక్ట్ వేరు, రిలేషన్ వేరు. రిలేషన్ అంటే ఆయన పనిలో మనం కలిసి పని చేయాలి. గురుదేవులు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పని చేస్తూ ఉంటేనే ఆయనతో సంబంధం ఉన్నట్టు, లేదా సంబంధం లేనట్టు. సంబంధం ఉందా మనకు వాళ్ళతో సంబంధం లేదా అంటే దాని గుర్తేంటి? వాళ్ళు ఏ పని చేశారో మనం అదే పని చేస్తుంటే వాళ్ళతో సంబంధం ఉన్నట్టు. దీన్ని ఎవరిని అడగక్కలేదు. నేను గురువుగారితో సంబంధం ఉందా నాకు మధ్య డౌట్ అండి అంటే, డౌట్ అంటే డౌటే, చేయనట్టే. గురుదేవులు ఏ కార్యక్రమాలు ఇచ్చారు, ఆర్కే ఏ కార్యక్రమాలు ఇచ్చారు, అవి చేస్తున్నామంటే ఆయనతో సంబంధం ఉన్నట్టు, ఆయన సంపర్కంలోనూ ఉన్నట్టు. ఊరికే తెలుసుకుని వదిలేస్తే కాంటాక్ట్కి వచ్చాం కానీ సంబంధం అడుగు పెట్టుకోలేదు. అబ్బా మాస్టర్ చాలా బాగా చెప్తారండి, కానీ అవన్నీ మేము చేయలేము. రోజు యంత్రాలు వేసుకోవాలి అన్నం తినే ముందు ఎంత కష్టం అండి, ఇవన్నీ గుర్తుంటాయంటారా? రోజుకో రకంగా వేయాలి యంత్రం. కానీ అన్నిట్లో రోజు ఒకటే ఉంటాయి, తొమ్మిదే గళ్ళు ఉంటాయి, మారదు. స్క్వేర్ ఇక్కడ మూడు గళ్ళు ఉంటాయి, ఒకటో గళ్ళు ఒకటో లైన్లో మూడు గళ్ళు, రెండో లైన్లో మూడు గళ్ళు, మూడో లైన్లో మూడు గళ్ళు. ఒక్కసారి వాడు గుర్తుంటే ఆ తర్వాత వాటికి ఏంటంటే ఒక్కొక్క అంకె కలుపుకుంటే చాలు. ఆదివారం గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, సోమవారం యంత్రం వేసుకోవాలంటే ఏం చేయాలి? అన్ని అంకెలకి ఒక్కొక్క అంకె కలుపుకోవాలంటే ఏం చేయక్కర్లేదు. నంబర్లు ఆదివారమే గుర్తు పెట్టుకోండి, ఆదివారం అన్ని కలిపితే 15 వస్తుంది. ఆదివారం యంత్రం చూస్తే మీరు బాగా ఎటువైపు కలిపినా 15 వస్తుంది. అది ఒకటి గుర్తు పెట్టుకుంటే సోమవారం వేయాలనుకోండి, అన్నిటికీ ఒక్కొక్క అంకె కలపండి, అంతే సోమవారం యంత్రం అయిపోదు. మంగళవారం ఇంకొక నెంబర్ కలపండి, ఇంకొకటి. బుధవారం ఇంకొకటి కలపండి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, అయిపోయింది. మళ్ళీ ఆదివారం మొదటికి వస్తారు. ఆ రంగులు, రంగులు కూడా అంతే కష్టమేం కాదు. ఏం చేయాలంటే 7 రకాల యంత్రాలు కాగితం మీద రాసి పక్కన పెట్టుకోవాలి. 7 కార్డులు లాంటివి అన్నమాట, చిన్న చిన్నవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాలి. మనం తినే ముందు ఆ కార్డు తీసుకోవాలి, ఆ రోజు కార్డు తీసుకోవాలి, ఒకసారి దాని కేసు చూడాలి. అదే మనం అన్నం తింటున్న ఆ కంచంలోనో ప్లేట్లోనో ఉన్నదని ఒకసారి మానసికంగా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నం తినాలి. అక్కడే కావాల్సి ఉంటే ఆ మంత్రాలు చెప్పినవి ఏమైతే ఉన్నాయో, తతశ్చా విరహు సాక్షాత్ ఒకటి, అచ్యుతానంత గోవింద, ఈ రెండు కూడా కార్డు మీద రాసి పెట్టుకుంటే చదవటానికి కూడా సులభంగా ఉంటుంది. రెడీగా మనం డైనింగ్ టేబుల్ లేకపోతే మనం భోజనం చేసే ప్రదేశంలోనో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని చాలా కష్టమండి, ఇవన్నీ ఎక్కడ గుర్తు పెట్టుకుంటే అనకూడదు, చెయ్యాలంటే బోడి మార్గాలు ఉంటాయి. అలాగా సామూహికంగా మనం భోజనాలు చేయటం అనే దానివల్ల గురువు గారు ఇచ్చిన అఖండ గాయత్రి మంత్రశక్తినితో సంబంధం ఏర్పరచుకుంటాం, సంపర్కంతో పాటు సంబంధం కూడా వస్తుందని మాస్టర్ ఇచ్చారు. కాబట్టి ఇది మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. చేసుకుంటూ సంబంధం ఎలా పెట్టుకోవాలి అంటే గురువు పని చేయమన్నారు. ఆ గురువు పని చేయడం ఎలాగ తెలుసుకోవటమే గురు గీత చదువుకోవటం. రోజు గురు గీత అనే పెద్ద గ్రంథం ఉంది, దాంట్లో శివుడు పార్వతికి గురువు గురించి, గురువుని ఎలా సేవించాలో ఇవన్నీ చెప్తాడు. ఆ చెప్పింది మొత్తం అంతా గురు గీత అని ప్రసిద్ధిగా ఇచ్చిన ఒక పుస్తకం అనమాట. అది నిత్య పారాయణ చేయమన్నారు మాస్టర్. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇలా చేస్తూ ఉంటే ముందర మనం మనకంటూ ఒక వ్యక్తిగతమైన లైఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చకచకా చేసుకుని ఇంకెక్కువసేపు మనం ఈ భగవత్ ప్రణాళికలో పనిచేయడానికి సిద్ధం అవుతాం. ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను మన అధీనంలోకి తెచ్చుకోవడం, వాటిని భగవత్ శక్తికి ఉపయోగించుకోవడానికి వీలుగా సమర్పించడం, అది బాగా దృష్టిలో ఉండాలి. మనలో ఉన్న ఆ జగద్గురు చేతనత్వం ఏదైతే ఉందో అది మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను పూర్తిగా వాడుకునేటట్లుగా వాటిని పవిత్రం చేసి ఆయనకి సమర్పించుకోవాలి. ఈ పవిత్రం చేసి సమర్పించుకోవటానికే మనం కృషి చేస్తున్నాం. ఆ పవిత్రం చేసే వాటిల్లో మనకు అపవిత్ర పవిత్ర అనే మంత్రం ఉంది, అలాగే స్నాన మంత్రాలు ఉంటాయి. అపవిత్ర పవిత్రగా సర్వావస్థాంగదో ఎస్మరే పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి, ఇలాంటి మంత్రం. ఇవన్నీ కూడా ఆపోహిష్టామ యోభువ దానవోర్జే దాత్మ మహేరణ చక్షసే సంధ్యావందనంలో వస్తుంది. అలాగే భగవంతుడికి చేసే పూజలో స్నానం చేసేటప్పుడు చెప్తే మంత్రంగా కూడా దీన్ని చెప్పుకుంటాం. అలాగే పంచామృత స్నానాలు ఉంటాయి, దాంట్లో పెరుగుతో నెయ్యితో పాలతో చక్కెరతో తేనెతో స్నానం చేస్తాం స్వామికి. ఆ మంత్రాలు ఉంటాయి, ఇవన్నీ మనం పవిత్రం చేస్తాయన్నమాట. ఇలాంటి పవిత్రీకరణ చెందబడిన స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని మనం ఆ గురు చేతనత్వానికి సమర్పించుకోవాలి. అందుకని సాధన చేసుకోవాలి. ఏవో వచ్చేస్తాయని, ఏవో తెలిసేసుకోవాలని, ఏవో శక్తులు వస్తాయని వాటి గురించి కాదు. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ వీటన్నిటి గురించి మనం ఇచ్చోట్రిక్ ఎస్ట్రాలజీ వీటన్నిటిలో చెప్పుకున్నాం. అసలు యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఈ సమస్తం నిత్యము ఉండేది, నిత్యము ఎప్పుడు ఉన్నాడు అనే మాట కాకుండా దాని ఏమంటారంటే బీనెస్, శాశ్వత సనాతన నిత్య నూతన సత్యం ఏదైతే ఉందో ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడు అలా కాదు, ఆయనకి నిన్న రేపు ఇవాళ అనేవి ఉండవు, మూడు ఉండవు, ఒకటే ఉంటుంది. శాశ్వతంగా ఎప్పుడు అలా విరాజమానమై ఉంటాడు. అలాంటి పరబ్రహ్మ తత్వాన్ని మనం దర్శిస్తాం, అలాంటి పరబ్రహ్మ తత్వాన్ని మనం తెలుసుకుంటాం. అలాంటి పరబ్రహ్మ తత్వం ఎక్కడుందంటే మనలోనే ఉందని తెలుసుకుంటాం. మనలోనే ఉన్న పరమ గురువుని తెలుసుకుంటాం. మనలోనే ఉన్న పరమ గురువు నువ్వే. నువ్వే అలా ఉంటావు ఎందుకంటే నువ్వు జీవుడు, నీకు ఒక శరీరం ఉంది, అది ఒక పార్ట్. రెండు, నువ్వు జీవుడు, ఈ విశ్వం అంతా నిండిన దేవుడు ఉన్నాడు. దేవతలు వేరు, దేవుడు. దేవతలు అంటే ఆయన పనిచేసి పెట్టేవాళ్ళు, సబార్డినేట్స్ లాంటి వాళ్ళు, సృష్టి క్రమంలో పనిచేసే శక్తులు. కానీ దైవం ఒక్కటే, దేవుడు ఒక్కటే. ఆ దేవుడు, జీవుడు, సృష్టి. కాబట్టి ఈ శరీరం ఏమో జీవుడికి వాహనం అయితే, జీవుడు దేవుడికి వాహనం. మన సాధన చేసుకుంటున్నప్పుడు ఈ శరీరాన్ని పూర్తిగా మన అధీనంలోకి తెచ్చుకొని మనని, మన శరీరాలని భగవంతుడికి అర్పిస్తే అప్పుడు ఈ జీవుడు ఆ దేవుడికి వాహికగా తయారవుతాడు, వాహనంగా తయారవుతాడు. ఆ వాహనంగా అయిన ఆయన యొక్క, జీవుడి యొక్క శరీరాలన్నీ కూడా ఆ భగవంతుడి ఊర్జతో అనుసంధానమై ఆ పనులే చేస్తాయి. ఇది కల్మినేషన్. ఈ రకంగా మనల్ని తీర్చిదిద్దేవాడే నారాయణో గురువు. ఆయనే గురువు, ఆయనే పరబ్రహ్మ, ఆయనే అఖండ మండలాకారుడు. ఆయన పేరు భౌతిక దేహానికి ఏ పేరైనా ఉండొచ్చు, ఆర్కే అని ఉండొచ్చు, శ్రీరామ శర్మ ఆచార్య గారు ఉండొచ్చు, లేదా ఈకే గారు ఉండొచ్చు, సివి గారు అనొచ్చు, లేదా లహరి మహాజీ అనొచ్చు, లేదా సాయి అనొచ్చు, ఏదన్నా అన్నయండి. అదంతా కాదు, ఆ పేర్లో ఒక్కొక్కళ్ళు ఇలా పలకంగానే, ఇలా పిలవంగానే పలకటానికి వీలుగా పెట్టుకుంటారు. అది గుర్తుగా, అది సౌలభ్యం కోసం. అలా కాదు, శ్రీ గురుభ్యో నమః అంటే చాలు, ఆ వెలుగు వచ్చి పడుతుంది అంటే మన మీద. అలాంటి ఒక స్థితిని మనకు ఈ శక్తి ప్రతినిధి అయిన, శక్తి అవతార నిష్కళంక అవతార ప్రతినిధి అయిన రాబోయే ఈ అవతారం మనకు ఆ గురుతత్వాన్ని పరిచయం చేస్తుంది. గురుతత్వంలో మనం ప్రవేశపెడుతుంది, మనల్ని గురువుగా తీర్చిదిద్దుతుంది, నాలుగవ దీక్ష ఇస్తుంది. నాలుగవ దీక్ష ఇచ్చిన తర్వాత ఇంకా 5, 6, 7, 8, 9 దీక్షలు ఉంటాయన్నమాట. అవన్నీ చాలా పెద్ద దీక్షలు. ఆ స్టేజ్కి వెళ్తూ ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకొని మనం కంక్లూడ్ చేసుకున్నాం. నాలుగవ దీక్ష తీసుకోగానే వీళ్ళు మానవ జాతి అనే దాంట్లోంచి, హైరార్కీ అనే దాంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి గురు పరంపరలో మెంబర్స్, గురు పరంపరలో సభ్యుల్ని పెంచుతూ ఉంటారన్నమాట. ఈ శక్తి ప్రతినిధి ఏం చేస్తాడు, నిష్కళంక అవతార ప్రతినిధులు ఏం చేస్తారు, వ్యక్తులకి సాధన సంబంధమైన విషయాలన్నీ చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించి గురువులుగా తయారు చేసి గురు పరంపరలో సభ్యులుగా వీళ్ళని చేరుస్తారు. అంతవరకు వీళ్ళు మానవాళిలో సభ్యులుగా ఉన్నారు, ఇవాళ నుంచి గురు పరంపరలో సభ్యులుగా ఉన్నారు. అది ఇదంతా చేస్తే గాయత్రి మంత్రం యొక్క మొదటి పాదం. అలాగా అంటే మొదటి పాదం అయిన తర్వాత రెండో పాదం, రెండో పాదం అయిన తర్వాత మూడో పాదం చేస్తాడు అనుకోవద్దు. మనం గాయత్రి చేతనత్వంతో అనుసంధానం అవుతూ మనలో ఉన్న జగద్గురు చేతనత్వాన్ని గుర్తిస్తూ అట్ ది సేమ్ టైం ఈ సవిత యొక్క అనంతమైన భర్గశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తితో మన ప్రాణశక్తి అనుసంధానం జరుగుతూ సామూహికంగా మనం జీవిస్తూ ధియో యోన ప్రచోదయాత్ అనే మూడో పాదం యొక్క మంత్ర అర్థాన్ని భౌతిక జీవితంలో ఆచరిస్తూ సామూహిక జీవనం అనేది అలవాటు చేసుకుంటూ గ్రూప్ లివింగ్ ఫర్ ఏ గ్రూప్ పర్పస్. అక్కడ ఊరికే కలిసేవండి అయిపోయింది, సరదాగా ఒక ఊరు చెప్తున్నాం, ఏదో పుస్తకం చదవనుకోండి, అలా ఉండకూడదు. ఒక పర్పస్ఫుల్గా ఉండాలి మన మీటింగ్ ఎప్పుడు కూడా. ఇవాళ మీట్ అయ్యామంటే ఇట్స్ మోస్ట్ ఫ్రూట్ఫుల్, మోస్ట్ పర్పస్ఫుల్. భూమి స్వర్గావతరణ అనేది గురువు యొక్క లక్ష్యం కాబట్టి అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనకున్న ఒక అలవాటు ఏంటంటే మన మనం అన్ని మర్చిపోతాం తప్ప ఒకటే మర్చిపోం, మన పేరు మర్చిపోం, మనకున్న ఆస్తిపాస్తులు మర్చిపోం, మనకున్న రోగాలు మర్చిపోం. కానీ మ్యాజిక్ ఏంటంటే గురువు దగ్గరికి వెళ్తే ఇవేం గుర్తుండవు, తప్పని ఎత్తేస్తాడు మొత్తం. నిజమైన గురువు దగ్గరికి వెళ్తే ఇవేవి గుర్తుండవు, అన్ని మాయమైపోతుంది, కాసేపు ఎక్కడున్నా అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ గుర్తు. అసలంతా గుర్తు లేకుండా ఇచ్చేలాగా అయిపోం, కాసేపు ఏమీ తెలియకుండా చాలా శాంత స్థితిలో ఉంటాం. ఈ భూమి మీద జగద్గురువు అవతరణ కోసం మేము ఈ సామూహిక జీవనానికి కలుసుకున్నాము, అది మన ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. జగద్గురువు భూమి మీద రావడానికి మొదటి కండిషన్ ఏం చెప్పారు, శాంతి నెలకొల్పబడాలి. కాబట్టి ఈ భూమి అంత వాతావరణం శాంతితో పరమ ప్రశాంత స్థితిలో నిండిపోవాలి అని సంకల్పంతో మనం గాయత్రి గాని అనుగ్రహమాల మంత్రం గాని ఇంకా మాస్టర్ ఇచ్చిన ఏ మంత్రమైనా సరే చెయ్యాలి. ఆ తర్వాత ఈ విశ్వ ఏకీకరణ ఇలా మనకు యజ్ఞాలు ఇచ్చారు, అవి చెయ్యాలి. వాతావరణ కాలుష్య నివారణార్థం విశ్వకరణార్థం, అలాగే దేవస్థాపన అప్పుడు సత్రయాగం అప్పుడు రాఘవేంద్ర స్వామి మఠంలో సకల గ్రహ నక్షత్ర దోష నివారణ యజ్ఞం ఇచ్చారు. అది ఇది ఏదైనా సరే మనం సామూహికంగా కూర్చుని ఆ ఉద్దేశంతో చేయాలి. మన మన యొక్క కాకుండా ఈ భూమి మీద ఉన్న సమస్త జాతికి ఉన్న అన్ని రకాల దోషాలు పోవాలని మనం యజ్ఞం చేయాలి. చేసిన తర్వాత ఈ మంత్రము యంత్రాలతో ఆ రోజుకి భోజనం చేయాలి. ఆ తర్వాత మాస్టర్ ఇచ్చిన జ్ఞాన యజ్ఞం అనే దానికోసం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకుని మాస్టర్ ఇచ్చిన వాటిల్లో బాగా అందరికీ సులభంగా అర్థమయ్యేది, అందరికీ ఏది చాలా ప్రస్తుత కాలంలో వస్తున్న దాన్ని జ్ఞానయజ్ఞంగా మనం పెట్టుకొని అది చదువుకోవాలి, ఆ రోజుకి డిస్పర్స్ అవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చోట్ల ఎక్కువ చోట్ల జరిగితే అంత ఎక్కువగా మనం గురువు గారి పనిచేస్తున్నట్టు, ఊరికే సంపర్కం కాకుండా సంబంధం ఉన్నట్టు, గురువు యొక్క శక్తితోటి సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఆయన పనిచేయటం. అందుకని ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని జగద్గురువు రాబోయే జగద్గురువుకి మనం ఎంత బాగా పనిచేస్తాం అనేది గుర్తుపెట్టుకుంటూ మాస్టర్ ఇచ్చిన ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ అన్నదానికి మాస్టర్ ఇచ్చారు, అది చెప్పుకుందాం. చెప్పుకుని ఈ కార్యక్రమం ఇవాళ ఆపి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహింశా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వస్తు వర్జన్య వృద్ధి సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నయః అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అస్వస్థ నుంచి స్వస్థమయో మళ్ళు. ఓం శాంతి శాంతి శాంతి.